சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயுமகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மத் ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதாம்மே பரம மாகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாருக்கு பிரணாம சஹஸ்ரம் சமர்ப்பிஸ்தூ ஸ்ரீமத் பாகவத நவநீதன்லோ ரெண்டவ ரோஜு பிரவேசிச்சாம். இது அனந்த கதா சுதா சாரம். அனந்த கதை எந்தக்கண்டே பரமாத்மா அனந்துடு கனக நின்ன செப்புக்கொனி ரேப்பு ஆப்பேதி காது, புனப்புன கண்ணு மூசேதாக்கா భాగవత కథ వింటూనే ఉండాలి. ఎన్నెన్ని పురాణాలు చదివినా వ్రాసినా, ఎన్నెన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, చతుర్వేదాలు పుక్కిటపట్టినా, ఉపనిషత్తులన్నీ ఔపోసనం చేసినా వ్యాసులంతటి వారికి చిత్తశాంతి కలగలే, తృప్తి కలగలే. నారదుల వంటి వారిని అడిగాడు, నాకు తృప్తి ఎలా కలుగుతుంది, మనకి తృప్తి ఎలా కలుగుతుంది. జీవుడికి అంటే మానవ శరీరం తాల్చిన జీవుడికి తిన్నది పుష్టి. పశువు దానికి కూడా తిన్నది పుష్టి అయినప్పటికీ కూడా పశుత్వంలో నుంచి పామరత్వంలో నుంచి పరమేశ్వరతత్వంలోకి వెళుతున్నటువంటి జీవుడు తిన్నది పుష్టి నుంచి ఉన్నది పుష్టికి వచ్చాడు. ఏదన్నా వస్తువు ఉంటే చాలు కడుపు నిండినట్టుగా ఉన్నది అంటాడు. పశువుకి ఉంటే చాలదు, గడ్డివాము పక్కన కట్టేసినా దాని నోట్లోకి పరక వెళితేనే దానికి లెక్క. ఒకేసారి తినదు, నెమరు వేసుకుంటుంది నెమరుగా అన్ని వేళలా. అలాగే భాగవత రస కథాశ్రవణం కూడా మనలో కలిగేటువంటి అనేక మనోవికారాలకి, మనోభావాలకి, మనలో కలిగేటువంటి అలజడులకి, ఆందోళనకి, అసంతృప్తికి అన్నింటికీ ఇది దివ్య ఔషధం. ఇది భాగవత కథ అనగానే భాగవతులైన భక్తుల కథలన్నీ గుదిగుచ్చినటువంటి ఒక కథా మాలికగా మనం అనుకుంటాం. నిజానికి భగవంతుడు లేక భక్తుడు లేడు, భక్తుడు లేక భగవంతుడు కూడా లేడు. ఈ మాట అన్నది సాక్షాత్ పరబ్రహ్మతత్వమైనటువంటి స్వామి. మీరు లేకుండా నేను లేను, అలాగే నేను లేకపోతే మీరు కూడా లేరన్నారు. ఇది నిజం. ఎందుకంటే పరమాత్మ సాయికి మనకి ఎట్లాగైతే ఒక అభిన్న అద్వైత అద్వితీయ అద్వయ రమణీయ మనోజ్ఞమైనటువంటి ఒక హృదయ బంధం ఎట్లాగైతే ఉన్నదో, అలాగే భాగవతంలో ఉన్నటువంటి అందరూ పరమ భాగవతోత్తములు అందరూ కూడా పరమాత్మయందు మనస్సుని లగ్నం చేసుకుని ఉన్నారు. అందువలన వాళ్ళు భాగవతులైనారు. ముక్తి మార్గంలోకి వెళ్ళటానికి ఉపాసనా మార్గాన్ని ఎన్నుకొని ఆయా దేశ కాల పరిస్థితులకి అనుగుణంగా పరమేశ్వరుడు మానవ దేహాన్ని ధరించి అవనీ సంచారం చేసి జాతికి ప్రబోధం చేసి సన్మార్గంలో, ముముక్షు మార్గంలో ప్రవేశపెట్టి అందున ప్రధానంగా కర్మలు చేస్తూనే భక్తితో కూడిన కర్మలు చేయటానికి ఉపాయనంగా ఈ భాగవతాన్ని మనకి ఒక రసాయనంగా ఇచ్చాడు పరమాత్మ. నిన్నే చెప్పుకున్నాం, వేద విగళితమైనటువంటిది. ఇది వేదము అనేటువంటి ఒక మహాకల్పవృక్షము యొక్క చిట్ట చివరి కొమ్మ ఉపనిషత్తు అయినట్లయితే, ఆ ఉపనిషత్తు చివర పండినటువంటి ఒక పండు, శుకుడు అనబడేటువంటి ఒక చిలుక వచ్చి కొరకగా ఆ నేల రాలినటువంటి ఆ పండు యొక్క పిబత భాగవతం రసమాలయం అన్నాడు. పిబత అది రోజునే తాగుతూనే ఉంటారు. ఎంత తాగినా ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏమిటి అంటే కృష్ణగాథ, విష్ణుగాథ, ఆయనతో కూడిన భాగవతుల గాథ. కాబట్టి భగవంతుణ్ణి గురించి విచారణ చేస్తూ ఉన్నప్పుడు భక్తుడి విచారణ కూడా జరుగుతుంది. ఆ భక్తులలో మనం కావచ్చు, మనం ఎదుర్కొన్న ఒక సమస్య కావచ్చు, మనం తీర్చుకోలేని దాటలేని అవధులు లేని ఒక మహా దుఃఖం కావచ్చు, దానిని అనుభవించినటువంటి వేళ లేదా అనుభవిస్తున్నటువంటి వేళ లేదా అనుభవించటానికి శక్తి చాలనటువంటి వేళ పరమాత్మ ఒక రూపాన్ని ధరించి పరమ దయాళువై కృపాళువై కరుణాసాగరమూర్తి అయి జగత్తులోకి వచ్చి ఆ భక్తుణ్ణి ఎలా రక్షించాడు అన్నదే భక్తి రసాయనమైనటువంటి భాగవతం. ఈ భాగవతాన్ని వ్యాసుడు 18,000 శ్లోకాలలో జయ అనబడేటువంటి పేరుగా, భారతానికి కూడా ఇదే ఉన్నది, ఇది నిన్న రాని వారి కోసం చెప్తున్నాను. ఈ 18,000 శ్లోకాలని కూడా ఆంధ్రీకరించాలి అని అన్నప్పుడు ఎవరు చేయాలి? ఏమో ఎవరో ఉంటారు. ఎవరు చెప్పాలి అంటే పరమేశ్వరుడు ఎవరు నిర్ణయిస్తే, ఎవరికి ఆ యోగం ఇస్తే, ఎవరికి ఆ శక్తినిస్తే వాడి చేత తన వాణి పలికిస్తాడు గనక కవిత్రయమైనటువంటి నన్నయ్య, తిక్కన, ఎరాప్రగడ వీళ్ళ ముగ్గురిని దాటి పోతనామాచ్యుడు బమ్మెరలో వచ్చేదాకా భాగవతం తెలుగువారి కోసం అట్లా కాచుకుని ఉన్నది. ఆయన వచ్చిన తర్వాత భోగినీ విలాసం అనేటువంటి, భోగినీ దండకం అనేటువంటి ఒక కావ్యం రాసి మన వ్యాసుల వారి వలనే ఇంతేనా ఈ ప్రపంచాన్ని తెలిసి తెలుసుకుని ఏమి ప్రయోజనం? ప్రపంచాతీతమైనటువంటి పరమాత్మని ఎరుకలోకి అనుభవంలోకి తెచ్చుకోలేకపోయినట్లయితే మానవ జన్మ వృధా కదా అన్నటువంటి ఒక భావన కలిగినప్పుడు ధ్యానముద్రాంకితమైనటువంటి మనస్సుతో నిన్నటి వేళ అంటే ఇంకా పౌర్ణమిఛాయలు ఉంటాయి, తొలి 3 రోజులు ఉంటాయి, ఆ పౌర్ణమిఛాయలలోనే మార్గశీర్ష పౌర్ణమి నాడు కృష్ణగాథని తలకెత్తుకున్నాడు. ఎత్తుకున్నాడా? దట్ట పైనెత్తిన పెట్టినవాడు పరమాత్మ రామచంద్ర ప్రభు. శైవోపాసన చేసి శైవ దర్శనం కోసం అంటే శివ దర్శనం కోసం ఒకనొక ఎదురు చూపు చూస్తున్నటువంటి వేళ శ్రీరామచంద్రుడు సీతాసమేతంగా దర్శనమిచ్చి చక్కగా కృష్ణుడి గాథరాయి అని చెప్పాడు. ఈ శ్రీకృష్ణ గాథ శ్రీరాముడి ఆదేశానుప్రకారం సాగింది గనక మొట్టమొదటే ఆరంభవేళే పోతనామాచ్యుడు సమర్పణతో శరణాగతితో ఒకనొక వినమ్రమైనటువంటి స్థాయిలో పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అది ఇది చెప్పే కంటే ఆ రాముడి కథే, ఆయన చెప్పినట్లు ఆ కృష్ణుడి కథే చక్కగా గనక చెప్పినట్లయితే ఎంత బాగుండును అని. విశేషమేమంటే జరిగిపోయినటువంటి త్రేతాయుగ రాముడి యొక్క కథని పోతనామాచ్యుడు భాగవతంలో శ్రీరామచరిత్ర రాశాడు. ఆ ఆనందాన్ని, అతిశయాన్ని, రామదర్శనాన్ని ప్రజలకి అందించాలని, తాను ఏ రీతిలో దానిని అనుభవించాడో చెప్పటానికని అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు దుతుండైనట్లు నారాయణాంశమున బుట్టే మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్దాముడు రాముడా గరితకున్ కౌసల్యకున్ అంటూ ప్రారంభిస్తాడు శ్రీరామచరిత్ర. అంటే ఆయన రాముణ్ణి గురించి రాసిన ఒక ధ్రువోపాఖ్యానం చెప్పినా, పోను పోను అంబరీషోపాఖ్యానం చెప్పినా, మనకు బాగా పరిచయమైన రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షం అవన్నీ వస్తాయి. అవన్నీ స్కంధము అంటే శాఖ అని, ఇది వేదవృక్షం భాగవతం కాబట్టి ఇది తొలి అధ్యాయంలో, తొలి కాండలో, తొలి స్కంధం మీద ఉన్నాం, ఇంకా ఎక్కలే, ఉరికే వృక్షఛాయల్లోకి వెళ్ళాం. ఆ వృక్షఛాయే ఇంత అందంగా ఉంటే అసలు కొసకి ఎగబాకినట్లయితే, లోలోతులకు వెళ్ళగలిగినట్లయితే భాగవత రసమాలయాన్ని గనక మన రసనాగ్రం మీద అంటే నాలుక మీద అడించుకోగలిగితే కర్ణామృతంగా, కర్ణాటక సంగీతం కాదు అంటే అదేదో బెంగళూరు వాళ్ళది అని, కర్ణాట సంగీతం, కర్ణ చెవికి అట ఆనందమిచ్చేటువంటి సంగీతం కాబట్టి అది కర్ణాట సంగీతం. కానీ మనం ఏం చేశామంటే కర్ణాటిక్, కర్ణాటక అని దానికి ఏదో మనకు కావలసిన పేరు మనం పెట్టుకున్నాం, కర్ణాట సంగీతం. అది సంగీతం నేర్చుకునే వాళ్ళకి ఇదొక చిన్న హెచ్చరిక. సరే, పోతనామాచ్యుడు ఏ రకంగానైతే చక్కగా ప్రతిరోజు ఉపాసన చేసి అమ్మలయ్యన్నగమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, మీకోసమే ఆగా నేను, నాకొచ్చు సురారులమ్మ కడుపు అరడి పుచ్చడి అమ్మ, తను లోనమ్మిన మనమ్ముల ఉండడి అమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ కవిత్వ పటుత్వ అంటే మా ఎందు గౌరీ, మా ఎందు లక్ష్మి, మా ఎందు సరస్వతి, ముగ్గురు, ఈ ముగ్గురికి మూలమైనటువంటి గౌరీదేవి అయిన ఓ పార్వతి మా ఎందున్నట్లయితే, నిన్ను తలుచుకున్నట్లయితే నీ కథాగానం చేయటానికి కావలసిన మూడు శక్తులు కూడా మా కైవసమవుగాక అని చక్కగా చెప్తూ, నిగమ కల్పతరోర్గళిత ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిగ పిబ భాగవత రసమాలయం ముహురహో రసిక భువి భావుక. రసికులైన వారు అంటే పరమాత్మ అనేటువంటి ఒక సద్వస్తువు యందు ఒక రాసిక్యము ఏర్పరచుకున్నవారు, అలాగే మనస్సు వలన సంస్కారము వలన ఒక భావుక స్థితికి వెళ్ళినటువంటి వారు, నిత్య నైమిత్తికమైనటువంటి జీవితాన్ని పరమ రమణీయంగా భాగవతోత్తమంగా జీవించటానికి ప్రయత్నించేవారు, ప్రయత్నిస్తున్నవారు, ప్రయత్నిద్దామని అనుకున్నవారు, ప్రయత్నించి ఇంకా ఫలం పొందనివారు, వీరందరి కోసమై శ్రీకృష్ణుడి యొక్క దివ్య అనుగ్రహం అంటే సత్యసాయి భగవానుడు అనబడేటువంటి సాయి కృష్ణుని యొక్క దివ్య అనుగ్రహం మన అందరి యందు అనుగ్రహంగా ఒక వరదల ఒక వృష్టిల కురియుగాక అని ముందే మనం నిత్య ప్రార్థన స్వామికి చేసుకుంటూ వ్యాసుల వారి యొక్క స్థితిని మనం విచారణ చేద్దాం. వాళ్ళ కొన్ని విశేషాలు ఉన్నాయి. ఎందుకని అంటే భాగవతాన్ని మనమంతా కాస్త జీవితంలో పైకొచ్చిన వాళ్ళం అంటే వయసు రీత్యా అనుకుందాం, మిగతా అన్ని పైకొచ్చామో లేదో తెలియదు, కనీసం వయసు రీత్యా వచ్చాం కాబట్టి ఇప్పటికన్నా తెలుసుకోకపోతే ఎట్లా అని ఏదో కృష్ణుడు పుట్టాడు పరిగెత్తాడు వాళ్ళమ్మ గట్టేసింది విని విని చాలా ఏళ్ళు విన్నాం కదా. అసలు ఆ తత్వంలోకి ఆ నవనీతాన్ని పట్టుకోవాలి, చిలకాలి, మధించాలి, మధనం చేయాలి, నిరంతరమైనటువంటి తత్వానుసంధానం చేయాలి, తత్వానుసంధానంలో నుంచి మనస్సుని పరిపాకం చేసుకోవాలి, దానిలో నుంచి కైవల్య నవనీతాన్ని మనం కొల్లగొట్టాలి, మనం కైవసం చేసుకోవాలి. ఆ నవనీతాన్ని మనం చేత పట్టుకున్నప్పుడు శ్రీకృష్ణుడు వెన్న తిన్నాడు, వెన్న తిన్నాడు అంటే వెన్న అరచేత ఏం పట్టుకున్నాడు, ఏమిటా వెన్న, వేదమే వెన్న. ఆ వేదం ఎక్కడి నుంచి తెచ్చాడయ్యా అంటే జీవనానుభవాలలో నుంచి, వ్రజకాంతలలో నుంచి, గోప గోపికాకాంతలలో నుంచి, వాళ్ళ యొక్క జీవన సరళిలో నుంచి జరిగిపోయినటువంటి అనేక జన్మలు. నిన్న వ్యాసుల వారే చెప్పారు, అసలు పోతనామాచుడో మాట్లాడు, అసలు ఈ భాగవతం ముట్టుకోవటానికి అర్హత ఎన్ని వేల జన్మలు ఎత్తాక నాకు కలిగిందో కదా అన్నాడు ఆయన. మనది కూడా అంతే. అయితే ఒక్కోసారి అనిపిస్తుంది మనం పెద్దగా అన్ని జన్మలేమి ఎత్తినట్టు అనిపించదు, ఎందుకంటే త్యాగరాజస్వామి చెప్పుకున్నాం కొన్ని వందల కోట్ల రామజపం చేస్తే ఒక లిప్త కాలంలో లక్షోభంతో ఆయనకి రామదర్శనమైంది. అలాగే పోతనామాచ్యుడికి కనిపించాడు, ఈయన ఏదో అడగబోయినాడు, ఆయన చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోయినాడు అనుకున్నాం. మరి మన సంగతి అట్లా కాదు. ఈ శరీరంలో ఉండగానే, ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒంటి మీద పడగానే, పడకముందే సాక్షాత్ నిఖిల దేవతల యొక్క నిక్కమైనటువంటి స్వరూపమైనటువంటి సత్యసాయి భగవాను కొన్ని వందల సార్లు చూసాం మనం. అలాగే స్వామిని మనం తాకాం, స్వామితో మాట్లాడాం, స్వామి యొక్క దివ్య లీలలన్నీ కూడా అనుభవామృతంగా మనం కైవసం చేసుకున్నాం, మనం పరవశం చెందాం కాబట్టి మన మనస్సు ఆయత్తమైనది, సిద్ధమైనది, శుద్ధమైనది, సంసిద్ధమైనది, పరిపూర్ణమైనది గనక మనకి ఆ రామకథని కృష్ణ కథని అందుకోవటంలో పెద్ద ప్రయత్నం చేయవలసిన పని లేదు. కాబట్టి నిన్న చెప్పాడు ఆయన, అయ్యా అసలు భాగవతం అనేటువంటిది ఎలా పుట్టింది, భాగవత పురాణం ఎలా పుట్టిందో చెప్పు అన్నాడు. భాగవత కావ్యం అనలేదు, భాగవత వేదం అనలేదు, భాగవత పురాణం అనేటువంటి మాట వాడాడు. పురాణము అంటే పురా అంటే పాతది. ఎంత పాతది, చాలా పాతది. అమ్మలగన్నయ్యమ్మ ఎంత పెద్దది, చాలా పెద్దమ్మ. అట్లాగే పురాణమైనటువంటిది జరిగిపోయిన కల్ప కల్పాంతములలో దాగినటువంటి అనేకమైనటువంటి జీవన రహస్యాలని స్వారస్యాలని ఒక సాహితీ స్వరూపంగా, ఒక కవితాస్వరూపంగా, ఒక అక్షర స్వరూపంగా, ఒక వాంగ్మయ స్వరూపంగా, ఒక వాచక స్వరూపంగా చెప్పబడితే దాని పేరు పురాణం. అంతేగాని కాలక్షేపానికి పురాణానికి వెళ్ళానంటాం మన వాళ్ళు. కాలక్షేపానికి పురాణానికి కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే కాలం ఎప్పుడు నిక్షేపమే. కాలం మన యందు నిర్దయగా ఉంటుంది. ఒక్కోసారి ఆనందం ఇస్తుంది, దుఃఖం ఇస్తుంది. అది ఎట్లా ప్రవహిస్తే, ఎట్లా నడిపిస్తే, ఎట్లా పరిగెత్తిస్తే, జీవుడు ఎట్లా పరిగెత్తి ఈ ఆనందాన్ని దుఃఖాన్ని తన మనసు ద్వారా అనుభవిస్తాడు, భాగవత కథా శ్రవణం చేత, పఠనం చేత, గానం చేత, విచారణ చేత, రూపభావ తత్వార్థ స్థితుల యొక్క అనుగ్రహం చేత, పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారాన్ని జీవుడు అంతరంగంలో తాను అనుభవించాలి. భాగవతం అంతా మనం చెప్పుకున్న తర్వాత ఏం కలగాలి అని అంటే, భాగవతం బాగా చెప్పుకున్నామని కాదు, శ్రీకృష్ణుడు మన కళ్ళల్లో, మన గుండెల్లో, మన హృదయంలో మర్యాద పురుషోత్తముడై మనకి తేజోమయంగా దర్శనమివ్వాలి. అట్లా అయితేనే భాగవత తత్వసుధ ఈ నవనీతాన్ని మనం పొందినట్లుగా లెక్క. భాగవత పురాణం ఎలా ప్రారంభమైందంటే, ఎలా ప్రారంభమైంది, వ్యాసుడు రాశాడు అయిపోయింది తర్వాత కథ అండి అంటానికి లేదట. శౌనకాది మునులు నైమిషారణ్యం అని ఒకటి ఉంది ఈ పురాణానికి మూలం, అసలు అక్కడ పుట్టింది ఆలోచన. నైమిషారణ్యం అంటే నేమి అంటే కాలచక్రం, కాలచక్రం అంటే ఏం లేదు, బండి చక్రం. బండి చక్రం అంటే రెండెడ్ల బండ్లు తెలిసిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే, లేదా గుర్రబండి తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే, ప్రతి బండి చక్రానికి కూడా బయట ఒక ఐరన్ రింగ్ ఉంటుంది. ఎందుకని, లోపల ఉన్నటువంటి చెక్కతో చేసిన ఏ వస్తువు ఇరుసు హబ్బు విరగకుండా ఆ చుట్టూ ఉన్నటువంటి దాని పేరు నేమి అని అన్నారు. ఆ నేమి ఏం చేస్తుంది, తిరుగుతూ ఉంటుంది. మనకేమనిపిస్తుందంటే ఈ చక్రంలో ఉన్న ఆకులు ఉన్నాయే ఇవన్నీ తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. నేమి తిరగకపోతే లోపల ఆకు కదలదు. ఈ కాలనేమి అనబడేటువంటి పరమాత్మ గనక నడిపించకపోతే జీవుడు నడవలేడు. కాబట్టి నైమిషారణ్యం అనే చోట ఇటువంటి మహారుషులంతా కూడా వేవేల సంవత్సరాల తపస్సు చేశారు. ఎవరి గురించి, పరమాత్మని గురించి. ఏం చేస్తుంటారు, ఇలాగే కూర్చొని పరమాత్మని గురించి విచారణ చేశారు. ఆ విచారణ ఎట్లా చేశారంటే, శ్రౌతయాగంగా చెయ్యలే, సత్రయాగంగా చేశారు. శ్రౌతయాగము అంటే శాస్త్రపరమైనటువంటి, వేదపరమైనటువంటి, వేదాలలో మాత్రమే చెప్పబడినటువంటి ఒకనొక యాగం పేరు శ్రౌతయాగం. సత్రయాగము అంటే పరమాత్మని గురించి గానంగా, కథగా, పురాణంగా, హరికథగా, బుర్రకథగా, ఇదిగో తత్వ విచారణగా, ఒక స్పిరిచువల్ ఎక్స్పోజిషన్గా మనం చేస్తున్న పనేది, ఇదంతా కూడా సత్రయాగం. ఎలా చేస్తున్నాము, మన ఇంట్లో కూడా వ్యాసపీఠం పెట్టుకొని హాయిగా లైట్ వేసుకొని మనంతటి మనం చదువుకున్నా ముక్తి వస్తుంది. కానీ మానవ జీవితంలో వ్యక్తి ముక్తుడు కావటం ప్రధానం కాదు, సామూహికంగా మనందరం కూడా ఇవాల్వ్ కావాలి. అందరము సత్రయాగం అంటే ఈవేళ ఈ వాకిటికి కట్టినటువంటి తోరణం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అణువు కూడా భాగవతమయం అయిపోతుంది. మనమంతా వింటున్నాం, మనమే వింటున్నాం అనుకుంటాం. చీమలు, దోమలు, ఇక్కడ ఉన్నటువంటి జడ అజడ చైతన్యరహితమైనటువంటి అన్ని వస్తువులు కూడా శ్రీకృష్ణ చైతన్యాన్ని పుదిమిపుచ్చుకొని పరిపూర్ణమైనటువంటి భాగవత రసమాలయాన్ని ఆనందంగా అనుభవిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఒక మంగళ సన్నివేశం ఇది. ఈ సన్నివేశంలో కథా ప్రారంభానికి మూలంగా ఈ సూతుడు, శుకుడు, శుకుడు అంటే ఎవరో వ్యాసుడు, వ్యాసుడి యొక్క కొడుకు శుకుడు. ఆ శుకుడు ప్రపంచంలో అనుభవించినటువంటి దానిని అక్కడి నుంచి ప్రారంభమై పరమ భాగవతోత్తముడు ఎవడు అంటే, తర్వాత తర్వాత అంబరీషుడు వీళ్ళంతా వస్తారు, మొట్టమొదటి వాడు శుకుడు. ఆ శుకుడు వ్యాసుల వారికి కొడుకు గనక ఆయనకు కూడా భాగవత కథ తెలుసు, లేదా భాగవత అంటే ఈ కథని కాదు, భగవంతుని యొక్క కథ, కానీ తత్వం తెలియదు. జ్ఞానయోగంలోకి వెళ్ళటానికి ఆయన జనకుడి రాజభవనానికి వెళ్ళి జనకుడి దగ్గర కూర్చొని యోగానుష్ఠానం చేసి అక్కడ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని విచారణ చేసుకున్నాడు. ఆ శుకుడే వ్యాసుల వారిని ఓ మాట్లాడిగాడు, తండ్రి మీకంటే మించిన జ్ఞాని ఉన్నాడా, లోకమంతా మిమ్మల్ని జ్ఞానైక్య స్వరూపం అంటుంటే నాకు మీరు పాఠం చెప్పకుండా ఇంకెవరి దగ్గరకో వెళ్ళమంటున్నారేమి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాయన నేను భాగవతము పరమాత్మని గురించో చెప్పటానికి ఉన్నవాణ్ణి, నేను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని అందరూ అంటారు, అన్నీ నిజమే, కానీ నాకు లౌకిక ప్రపంచం తెలియదు, రాజ్యం చైతన్యం తెలియదు, ప్రపంచంలో ఉండే బాధలు ఏమిటో నాకు తెలియవు. వీటన్నింటినీ వహిస్తూ కూడా వేటిని అంటించుకోకుండా దేనికి అందకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె రాజ్యపాలన చేస్తున్నటువంటి జనక మహారాజు దగ్గరకు వెళ్ళినట్లయితే నీకు నిజమైనటువంటి యోగం నీకు సిద్ధిస్తుంది అని అచ్చమైనటువంటి నవనీతాన్ని అందుకోవటానికి శుకుణ్ణి వ్యాసులంతటి వారు జనకుడి దగ్గరకు పంపారు. ఆ శుకుడి కథ కూడా ఇక్కడ ఉన్నది. ఉన్నప్పుడు నైమిషారణ్యంలో ఈ శౌనకాది మహామునులంతా కూడా ఆ సూతుడు అనబడేటువంటి వాడిని చూసి ఒక్క మాట అడిగారు. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. నిన్నే ఎందుకు అడుగుతున్నావంటే నాలుగు కారణాలు ఉన్నాయి సూతుడా. ఒకటి, మన్నాడవు చిరకాలం, ఎప్పటి నుంచో ఉన్నావు నువ్వు, మేమంతా ఏదో వయస్సు వల్ల పెద్దవాళ్ళమైనా కానీ నువ్వు కాలాజవచ్ఛిన్నమైనటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నావు అని అర్థం. కన్నాడవు పెక్కులైన గ్రంథార్థములు, ఇటువంటివి ఎన్ని చదివావో. రెండు, విన్నాడవు వినదగినవి, మనం కూడా చాలా వింటాం, వినతగనివి వినతగినవి రెండు. వినతగినవి అక్కడికి వస్తాయి, వినతగనవి అక్కడకు రావు కదా. ఉన్నాడవు పెద్దలొద్ద, ఇంకోటి మంచి వాళ్ళ దగ్గర, పెద్దలు అంటే జ్ఞానులు అని అర్థం, వాళ్ళ దగ్గర ఉన్నావు అంటే ఊరికే వెళ్ళి పెద్ద దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడా అంటే ఉత్తమ గోష్ఠిన్, పరమోత్కృష్టమైనటువంటి గోష్ఠి జరుగుతున్నటువంటి వేళ నువ్వు కూడా ఉన్నావు గనక విన్నావు కన్నావు తెలుసుకున్నావు పెద్దల దగ్గర ఉన్నావు, వీటన్నింటి వలన నీకు దివ్యమైనటువంటి జ్ఞానము అలవడింది గనక నీ భావంలో నీ అనుభవంతో నీ సంస్కారంతో నీ తపో బలిమితో కలిమితో పరమేశ్వరుడితో నీకున్న చెలిమితో భగవతార్థమేమో మాకు చెప్పమని అడిగారు నైమిషారణ్యంలో. అంటూ మనం ఒక్కోసారి అడగాలి. ఎట్లా అడుగుతామంటే స్వామి గురించి కాసేపు చెప్పండి అని అడుగుతాడు. కొత్తవాడేమంటే సాయిబాబా గురించి కాసేపు చెప్పండి అంటాడు. మనకు ఆయన ఎప్పుడో పాత మాట అది, సాయిబాబా అంటే ఎవరో అనుకుంటాం, స్వామి అనగానే మనకన్ని రూప భావ తత్వాలన్నీ కనబడిపోతాయి. అలాగే అడిగేవాడు కూడా భాగవతం అంటే మళ్ళీ ఇంకెవరి కథో చెప్తాడని వీళ్ళే ఒక క్లూ ఇచ్చారు. ఆ క్లూ, పోతనామాచుడు ఎంత అందంగా ఈ భాగవతం అంతా పోతన చూస్తూ రాశాడు. దేంతో చూస్తూ రాశాడు? హృదయంతో చూస్తూ. మనం రామాయణ కల్పవృక్షాన్ని విశ్వనాథ వారు ఎట్లా దర్శనం చేసి మనకు కరతలామలకం చేశారో అలాగే ఈ భాగవతాఖ్య కల్ప తరువుని కూడా పోతనామాచుడు అట్లాగే రాశాడు, ఉదాత్త వైఖరిలో రాశాడు. యవని అవతార మెల్లభూతములకు సుఖమును వృద్ధియు సొరది చేయు, యవని శుభనామమే పొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు, యవని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరువులెట్టు, యవని పదనది ఏ పారు జలముల సేవింపనై మల్య సిద్ధి కలుగు. ఇవన్నీ జరుగుతాయో, ఎవరై ఉన్నారో, ఎవరి వలన ఇవన్నీ కలుగుతూ ఉన్నాయో. తపస్సులు యవని పాదంబు తగిలి శాంతి తెరువుగా చిరి వసుదేవదేవకులకు ఎవ్వడు దయించే తత్కథలెల్ల వినగ ఇచ్చ పుట్టడు ఎరిగింపు యుద్ధ చరిత. అటు ఇటు ఇంకా ఎందుకులే ఆయన ఈయన గురించని. దేవకీ వసుదేవులకు పుట్టిన కృష్ణుడని ఒకడు విన్నాం, వాడి కథ ఇంకా మాకు పూర్తిగా తెలియలే. వాడి కథ అంటే వాడి కథ ఏముంది, అసలు ఏం లేదు, స్వామికి కథ ఏముంది నిన్న అనుకున్నట్టు, అంతా కలిపితే 20 పేజీలు అంతేనా. 100 పేజీలు 1000 పేజీలు ఎట్లా వచ్చినాయంటే మన కథలన్నీ దాంతో కూడినాయి కనుక భాగవతం ఏర్పడింది, లేకపోతే అసలు ఆయనకి భాగవతమే లేదు. మనవన్నీ కలుపుకొని వాల్యూమ్స్ అయినాయి, ఆయనకి ఇవన్నీ కావాలనా అంటే ఏం అక్కరలేదు. అలాగే ఆ కృష్ణుడిది నీకు కాస్త తెలిసినా ఆయనతో కూడి ఉన్న వారందరి యొక్క కథని మాకు గనక చెప్పినట్లయితే ఏ మహాతపస్సులంతా కూడా ఏ దివ్య పాదాలని స్పృశించి ఆ దివ్య పాదాలని సేవించి పాదాలని అభిషేకించి దివ్యమైనటువంటి ఆనంద తారక స్థితిలో నిలకడ చెందారో అటువంటి వారి ఆ కృష్ణుడి కథ చెప్పమని డైరెక్ట్గా అడిగారు. హరినామ కథన దవానల జ్వాలచే కాలవే ఘోరాఘ కాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబులచే తొలగవే భవ దుఃఖతో యదములు కమలనాభ జ్ఞానో కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడర్వోతిమిరతులు నలిన నయన భక్తి నవచేగాక సంసార జలసి దాటి సనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత ధీ సమేత. సూత ధీ సమేత, ఇంటలెక్ట్తో కూడి ఉన్నట్టు, ధీ అంటే ఇంటలెక్ట్, ఇంటలెక్ట్తో కూడి ఉన్నటువంటి వాడైనటువంటి ఓ సూత, ఇదిగోనయ్యా ఎవరి కథ వలన ఈ ఆనందం చేత కానీ దుఃఖం చేత కానీ అశ్రువులు వస్తే తొలగిపోతాయో, ఎవరి ఎవరి నామం చేత సంసార తాపాలు సమసిపోతాయో, ఏ పరమేశ్వరుడి యొక్క నామం చేత ఈ సంసార దళలో ఒక నావయ్యకి అవతలగట్టుకు చేరటానికి వీలున్నదో ఆయన యొక్క దివ్య కథలన్నీ చెప్పండి అని సూతుల వారిని అడిగినప్పుడు, ఇక సూతుడికి కావలసిందేముంది? ఎప్పుడైనా శంకర భగవత్పాదులు మాట చెప్తారు, ఏమంటారంటే, నువ్వు ఒక తపోభూమికలో ఉన్నప్పుడు, ఒక యోగ భూమికలో ఉన్నప్పుడు, ఒక ఆధ్యాత్మిక భూమికలో ఉన్నప్పుడు, ఆధ్యాత్మికము యోగము కలిపిన సాంఖ్యంలో ఉన్నప్పుడు, దీనిని కపిలుడు చెప్పాడు. కాబట్టి ఆధ్యాత్మిక ప్లస్ యోగ ప్లస్ తత్వ ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఒకనొక భూమికలో నీవు ఒక తేజో దర్శనాన్ని పొంది ఆ అనుభవాన్ని నువ్వు ఒక అనుభూతిగా మార్చుకున్నప్పుడు ఆ అనుభూతిని నీ దగ్గర పెట్టుకొని ఉంచుకోవటానికి వీలు లేదు, దానిని మళ్ళీ నువ్వు ఈ ప్రపంచానికి ఇవ్వాలి. స్వామి ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారే అంటే నీకోసం ఇవ్వలే, అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి, కొన్ని లక్షల మందికి చేర్చడానికి ఆ చిన్న ఇంటర్వ్యూ నీకు ఇచ్చారు. అలా అనుకున్నావా? అలా అనుకోలే, మనకే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మనం చాలా గొప్పవాళ్ళం అని ఇచ్చారు అనుకున్నాం, అది పొరపాటు అక్కడ. అలా కాకుండా ఈ అనుభూతిని అనుభవాన్ని జగత్తుకు అందించేటువంటి బాధ్యత వీడి మీద ఉన్నది గనక ఆ బాధ్యతని సూతుడు నారాయణ కథా శ్రవణంతో ఈవేళ ఆనందం పొందుతూ ఉన్నాడు. వాడు వాడికి అర్థమైపోతున్నది, స్వామి గురించి చెప్పండి అంటే మనకెంత ఆనందం చెప్పండి. అసలు మన గురించి ఎవడన్నా అడిగాడనుకునే ఏముందండి చెప్పడానికి అంటాం, ఉందో లేదో అసలు నిజానికే ఉండదు. వాడు ఏదో అడిగాడు గనక ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ స్వామిని గురించి చెప్పండి అంటే తప్పకుండా అంటాం. ఎందుకని? అసలు ఆ చెప్పటంలోనే ముందు మనకు ఆనందం ఉంది. చెప్పటంలో మనకు ఆనందం లేకపోతే ఈ ఆనందాన్ని బయటకు బహిర్గతం చేసేది ఎట్లా? కనుక ఈ జరుగుతున్నదంతా కూడా ఈ నవనీతాన్ని పట్టుకుంటున్నటువంటి ఈ వేళ, ఈ 7 రోజులు, రాబోయే అన్ని రోజులు కూడా మనం చేస్తున్నది సత్రయాగం, గుర్తుపెట్టుకోవాలి. సరే, దాని లోపలికి వెళ్లే ముందు ఓ చిన్న మాట, చిన్న విషయం చెప్పి నారాయణ కథాశ్రవణంలోకి వెళ్దాం. పరమాత్మ మొట్టమొదటి రోజు అంటే నిన్న 21 అవతారాలు ఎత్తాడని, 22వది ఇంకా రావాలని, అంటే కల్కి అవతారం ఇంకా రావాలి అని మనం అనుకున్నాం. మన దృష్టిలో అవతారాలంటే 10 దశావతారాలు, అంతవరకు లెక్క ప్రచారంలో ఉన్నవి. కానీ నిజానికి 21 అవతారాలు ఏమిటి అంటే, ఈ వ్యాసుడు 21 అవతారాలని తర్వాత చక్కగా మనకి ముందే వర్ణిస్తాడు. ఎందుకంటే అవి ముందు తెలుసుకున్నట్లయితే దాని నుంచి మనం నిత్య నూతనమైనటువంటి స్థితిలోకి వెళ్ళగలుగుతాం. కౌమార అనేటువంటిది మొట్టమొదటి అవతారం. కౌమార అంటే కుమార అని కాదు, కౌమార అంటే అనుప్రవేశ అవతారం అని దానికి పేరు. అవతారాలు దశావతారాలలో అనుప్రవేశ అవతారం అంటే పరమేశ్వరుడి యందు ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులని కూడా ఒక వ్యక్తి యందు ఒక స్వరూపంలో నిక్షిప్తం చేయటం, దాని పేరు అనుప్రవేశం. దాన్నే స్వామి ప్రభవము అన్నారు. అనుప్రవేశమన్నా ప్రభవమన్నా నిజానికి ఒకటే. అయితే ఈ అనుప్రవేశ అవతారం అయితే ఏదైతే ఉన్నదో ఆ అవతారం కాలాద్యవచ్ఛిన్నంగా ఉంటుంది, పరమాత్మకి ప్రతినిధిగా ఉంటుంది. రెండవ అవతారం యజ్ఞవరాహ అవతారం. యజ్ఞవరాహ అవతారం ఎందుకు వచ్చింది అంటే, భూమి సముద్రం లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఒట్టి సముద్రమే గనక ఉన్నట్లయితే ప్రకృతిలో మనకు కావలసిన ఔషధులు కానీ ధనధాన్యాలు కానీ ఏవి అందవు కనుక పరమేశ్వరుడు యజ్ఞవరాహ అవతారం ఎత్తి భూమిని సముద్రం అడుగు నుంచి పైకు తేల్చి మళ్ళీ మనకి వసుంధరని ఇచ్చాడు. అందుకనే భూమి నాది నాది అని కొట్టుకునేటువంటి వాడు అకాల మరణం చెందుతాడు, అయోగ్యమైన మరణాన్ని పొందుతాడు. భూమి మీద ఆశ ఉన్నవాడికి భూమిలోనే మరణం సంభవిస్తుంది. ఎందుకనంటే వేదవాక్యం ప్రమాణికంగా ఒక మాట ఉన్నదంటే, వసుంధరా బ్రహ్మదత్త అని ఉంది. వసుంధరా బ్రహ్మదత్త అంటే ఓడి 20 ఎకరాలు ఉండొచ్చు, ఒకటికి 100 ఎకరాలు ఉండొచ్చు, ఒకటికి ఏమి ఉండకపోవచ్చు, కానీ 6x3 అందరికీ ఇవ్వబడ్డాయి కదా, 6x3 ఈ రాజుగారు కూడా చివరికి ఆ తొర్రలోకి వెళ్ళి కూర్చోవలసిందే. వాడు ఎన్నేళ్లు పాలించని ఎంత గొప్ప రాజు గాని వాడు కూడా అక్కడ శయనించవలసిందే గనక పరమేశ్వరుడు భూమి ఎవరికి ఇవ్వలేదా అంటే, అందరికీ భూమి ఇచ్చాడు, జీవించటానికి భూమినిచ్చాడు, పవళించటానికి మరుభూమినిచ్చాడు అన్నారు. మరుభూమి అంటే మరుళుగొల్పే భూమి. జీవుడు ఇక్కడ యాతన పడతాడు, కానీ ప్రాణం వదిలిపెట్టి శరీరాన్ని వదిలిపెట్టి ఒకనొక మార్పుకి లోనై మరణావస్థకు లోనై తన శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మరుళుగొల్పు జీవిగా జీవిస్తాడు వాడు. అంటే నో జీవితం నో మరణం విచిత్రం అంటారు భగవత్పాదులు. మరణించిన తర్వాత మానవుడు జీవించాలి, మానవుడు జీవించి ఉండగా మరణ భావనకి దూరంగా జీవించాలి. ఇది ఉత్తమోత్తమమైన జీవితం. ఎంత బాగా బతికామని కాదు, ఎంత భోగయోగంలో ఉన్నామని కాదు, ఎంత యోగ భూమికలో సంచారం చేశామని, ఎక్కడ మనం మహాపరితృప్తంగా ఉన్నామని, నిష్ఠగా ఉన్నామని, నియతిగా ఉన్నామని మన మనస్సుకి మనకు ఒక స్థిమితం కలుగుతుందో అది ఉత్తమోత్తమమైన జీవితంగా మనం భావన చేయాలి. అటువంటి దానిని ఇవ్వటానికి వచ్చినటువంటి అవతారమే యజ్ఞవరాహ అవతారం. ఆ యజ్ఞవరాహ అవతారం తర్వాత మూడవ అవతారం నారదుడు. నారదుడు కూడా విష్ణు స్వరూపమే. ఆయన పేరు నారదుడు అని ఎందుకన్నారంటే, నారము అంటే జ్ఞానము, ద అంటే ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. మనకి పురాణాలలో, హరికథలలో, జానపదులలో, సరే సినిమాలలో నారదుడు అంటే కలహప్రియుడుగా వాళ్ళు ఏం సృష్టించలే, పురాణాల్లో ఎలా ఉందో ఆ పాత్రను అలా చెప్పారు. ఆయన కలహాలన్నీ, ఆయన లౌకిక వ్యవహారాలన్నీ జగత్ కళ్యాణానికి దారితీసేవిగా ఉంటాయి. దాని వలన ఒక నీతి జాతికి ప్రబోధం అవుతుంది కనుక నారదుడు మూడవ అవతారం. ఆ తర్వాత నరనారాయణ మునులు నాలుగవ అవతారం. నరనారాయణులు అనగానే మన కృష్ణార్జునులు గుర్తొస్తారు, వాళ్ళిద్దరు కాదు, నరనారాయణ మునులు ఇద్దరున్నారు. ఆ మునులిద్దరే స్వామి ఈ అవతారంలో మీకు ఎక్కడైనా దొరికితే, ఇప్పుడున్నదో లేదో తెలియదు, నరనారాయణ గుహ ఆశ్రమానికి స్వామి కొంతమందిని పంపారు స్వయంగా ఒక అక్షయ పాత్రనిచ్చి. అక్కడికి వెళ్ళి దానిని చక్కగా తెలుసుకొని అధ్యయనం చేయండి. ఎప్పుడైనా చేసినట్లయితే సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచానికి వేదకాలం నాటి విషయాలన్నింటినీ కూడా ఎంత చేరువ చేశారో మనకు అర్థమవుతుంది. ఏదో కేవలం ఆయన దర్శనానికోసం వెళ్ళటమో, ఏదో స్వామిని మేము చూశామని వెనక్కి రావటమో కాక, స్వామి ఈ తత్వార్థ విచారణలో జీవుడికి ఇవ్వవలసినంత అనుగ్రహ వరదానం చేశారు. దీనిని అనుభవించటానికైనా మనం జీవించి ఉండాలి, తెలుసుకోవటానికైనా తత్వ విచారణ చేయాలి. కాబట్టి నరనారాయణులు అనబడేటువంటి ఇద్దరూ కలిసి జగత్తుకి ప్రతి అవతారం ఏదో ఒకటి చేయాలి. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారయ్య అంటే, యజ్ఞవరాహుడు భూమిని ఎట్లాగైతే తెచ్చాడో, నారదుడు జ్ఞానం ఎట్లాగైతే ఇచ్చాడో, ఈ అవతారమైనటువంటి నరనారాయణ అవతారం మాత్రం నారాయణ మంత్రాన్ని జగత్తుకి ఇచ్చాడు. ఈ నారాయణ శబ్దం జగత్తుకి నరనారాయణ మునులు ఇచ్చినా దేవకీ వసుదేవులకి కృష్ణుడు చెరసాలలో ప్రభవించినప్పుడు, యోగమాయ చేత ప్రభవించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. తొలినాళ్లలో పృష్ణి సుతాపుడు అనబడేటువంటి దంపతులకి మొట్టమొదటిసారిగా నేను వచ్చాను ఈ అవతారంగా. ఆ చైతన్యంలో వచ్చినప్పుడు నా పేరు నారాయణుడు. అలాగే కశ్యపుడు అతిథికి వామనుడుగా వచ్చినటువంటి వేళ నా పేరు మాధవుడు. మా అంటే భూమి, ధవుడు అంటే భరించేవాడు. కనుకనే మదోన్మత్తుడైనటువంటి బలి అహంకార గుణం చేత దానం చేసిన కారణంగా ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి సర్వ భూమండలాన్ని తన కైవసం చేసుకొని దానిని దానమిస్తున్నటువంటి కారణంగా శ్రీ మహావిష్ణువు వచ్చి అడిగాడు, మూడవ నేల ఎక్కడా, ఆ భూమి ఎక్కడా అని అడిగాడు. ఎక్కడా అంటే ఏ పాతాళం ఉన్నదో అక్కడికి ఆయన నెట్టాడు, రెండు అనుగ్రహాలు ఇచ్చాడు. ఇంద్రుడికి భోగాన్ని ఇచ్చాడు ఈ భూములన్నీ వెనక్కిచ్చి, బలికి యోగాన్ని ఇచ్చాడు.